My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం ఆగస్టు 9, 2018 ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. మనకి ఎన్నెన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయి, రైట్? ఒక ఫెయిల్ అయిన క్యాండిడేటు ఏదన్నా ఒక సూసైడ్ అటెంప్ట్ చేస్తే దానికి ఒక కేసు అంటారు. అంటే అది సూసైడ్ అనేది కూడా ఒక కేసు కిందకే వస్తుంది కాబట్టి. అలాగే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అంటే తర్వాత దాన్ని కేసు కోర్టుకి తీసుకెళ్ళి దానికి సంబంధించిన పనిష్మెంట్లు, ట్రయల్ హియరింగ్స్ అవన్నీ అయిపోయి అచ్చంగా చెప్పాలంటే సన్నీ డియోల్ డైలాగ్ లాగే ఉంటుంది. సన్నీ డియోల్ డైలాగ్ లాగా ఏంటది, తారీఖ్ పే తారీఖ్, తారీఖ్ పే తారీఖ్ అని చెప్పి అంటాడు కదా. అలాగా ఎప్పుడు చూడు కోర్టులో హియరింగే, పెండింగ్లో ఉన్న కేసులే కొన్ని లక్షల కేసులు ఉన్నాయి. అవన్నీ అయిపోయి కొత్త కేసులు ఎప్పుడు వస్తాయో మనకు అసలు అర్థం కూడా కాదు. పైగా వీటికి తోడు ఏమన్నా కొంచెం సెలబ్రిటీస్ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటే ఇంకా అసలు ఆ కేసు నీరు గారిపోయినట్టే. ఎందుకో చెప్తాను. సంజయ్ దత్ తుపాకుల కేసు ఏమైంది, సల్మాన్ ఖాన్ డీర్ కేసు ఏమైంది, అన్నీ ఎలా అంటే కొంచెం అలా అంటే లైటర్ నోట్, మహా అయితే జైలు శిక్ష వేస్తారు, అసలు అయితే అది కూడా వెయ్యరు. అలాగే ఇదిగో మన టాలీవుడ్లో డ్రగ్ మాఫియా కేసు కానీ అది అంతేగా. అప్పుడు ఓ అసలు ఇంకేముంది, నేను వదలను, ఖచ్చితంగా అన్యాయానికి అడ్డంగా పడుకుంటాను, అది ఇది అన్నారు. ఏమైంది, 3 రోజులు వార్తల్లో వచ్చినాయి, 4వ రోజు పలుచబడిపోయింది. ఎక్కడ వాళ్ళకి అక్కడ మొత్తం అన్ని సర్ది చెప్పేసినట్టున్నారు, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసినట్టున్నారు, అన్ని సమర్పించేసిన తర్వాత ఇంకెందుకు ఉంటుంది. అలాగే తయారైంది డ్రగ్ మాఫియా. దీని గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ, ఎందుకంటే ఒక జాడియన్ లాగా ప్రతి ఒక్క కంట్రీలో, ఇక్కడని కాదు, అమెరికాలో కాదు, మెక్సికోలో కాదు, చైనాలో కాదు, ప్రతి చోట ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా మారింది. యూత్లో ఎంతటి శక్తి ఉంది, దేశాన్ని మార్చగల శక్తి ఉందని మనం ఎంతైతే అనుకుంటామో ఆ శక్తిని మొత్తం నిర్వీర్యం చేయడానికే డ్రగ్స్ మాఫియా వాళ్ళు కంకణం కట్టుకున్నారా అనిపిస్తుంది. 2 సార్లు 3 సార్లు వాళ్ళు అలవాటు చేసి వదిలేస్తారు, ఆ తర్వాత వీళ్ళే వాళ్ళ వెంట పడతారు. ఆఖరికి స్కూల్కి పంపిస్తే, కాలేజీలకు పంపిస్తే, ఆ పుస్తకాలు అమ్ముకుని ఫీజులు కట్టమనిస్తే, ఆ డబ్బులతోటి కొనుక్కుని ఎప్పటికప్పుడు బానిసలైపోయి నరాలన్నీ బయటికి వచ్చేటట్టు, అసలు ఇంకా తర్వాత వాళ్ళకి ఆ నరాల వీక్నెస్ తట్టుకోలేక చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది. స్టిల్ ఎందుకో తెలీదు, అంటే గవర్నమెంటు సమర్థవంతంగా లేదా చట్టాలు సమర్థవంతంగా లేవా, ఎందుకంటే శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని మనం ఎన్ని చట్టాలు చేసినా దాన్ని లూప్ హోల్స్ కూడా అంతగానో వెతుక్కొని మరీ బయటకు వచ్చేస్తున్నారు. కన్నాల్లో నుంచి ఎలుకలు బయటకు వచ్చిన అట్టుగా కరెక్ట్గా ఈ మొత్తం సద్దుమణిగి కాస్త అమ్మయ్య కాస్త ప్రశాంతంగా ఉంది సమాజం అనుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఎరేస్తూ ఉంటారు. పోలీసులు వీళ్ళకి ఎలుకకి పకోడీ వేసినట్టు వీళ్ళు ఇంకొకటి ఏదైనా ఒక చిన్న ఎర వేసి వాళ్ళని పట్టుకోవాలి. బట్ లాస్ట్ మినిట్లో ఇంకెందుకు నేను పట్టుకుంటానని శపథాలు చేసిన వాళ్ళు కూడా లాస్ట్ మినిట్లో ఎక్కడో చిన్న మరి ఏం తేడా వస్తుందో తెలియట్లేదు కానీ, బట్ తేడా మాత్రం వస్తుంది. సరే, మన ఏపీలో, ఇండియాలో ఇప్పుడు ఉడతా పంజాబ్ సినిమా తీసింది కూడా అలాగే కదా. పంజాబ్లో ఉన్నటువంటి డ్రగ్స్కి ఎంతలా అక్కడున్న యూత్ అలవాటు పడిపోయారనే విషయం మీదే. నిజానికి హనీ సింగ్ పాటలు చాలా బాగా పాడతాడు, కానీ హనీ సింగ్ ఉన్నంత డ్రగ్ అడిక్షన్ ఇంకెవరికీ లేదు. అతను అసలు ఆ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంటే కూడా డ్రగ్ లేకుండా అసలు అతను నిలబడితే కాళ్ళు చేతులు వణుకుతాయి. టైంకి ఎప్పుడు ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ ఇంజెక్షన్లు అవి ఇవి అన్నీ దాటిపోయినాయి స్టేజ్. ఇహనో ఇంకొన్ని రోజుల్లోనో అన్నట్టుగా ఉన్నాడని ఆ మధ్య పేపర్లో కూడా వేసారు. తర్వాత లేదు అలాంటిది ఏం లేదని ఖండించారు. యూత్ ఎవరిని ఎక్కువగా ఇన్స్పిరేషన్గా తీసుకుంటుందో వాళ్ళంతా ఇలా ఒక్కొక్కళ్ళు ఇలాంటి చెడు అలవాట్లకి బానిస అవుతూ ఉంటే మరి అక్కడ యూత్ మాత్రం ఏం చేస్తారు? అందుకే అక్కడ కాలేజెస్లో డ్రగ్స్ అనేది సర్వసాధారణం అయిపోయింది. పైగా పాకిస్తాన్ నుంచి బార్డర్స్ ద్వారా అసలు పాస్ అవుతోంది అంటే మరి మన అంటే రక్షణ వ్యవస్థ ఖచ్చితంగా పటిష్టంగా ఉంది. పాపం వాళ్ళని ఎన్నని చూసుకుంటారు, అటు వచ్చేటటువంటి చొరబాటుదారనే చూసుకుంటారా, ఇటు పంపిస్తున్న డ్రగ్నే చూసుకుంటారా, ఎన్నని చూసుకుంటారు. సరైన చట్టాలు, సరైనటువంటి ఒక అవగాహన రాహిత్యం, కంప్లీట్లీ ఇది అవగాహన రాహిత్యం. ఎక్కడి నుంచి వస్తుందన్నది కరెక్ట్గా ప్రోబింగ్ చేస్తే పట్టుకోవడం క్షణాల్లో పని. కానీ ఎక్కడైతే పొలిటీషియన్స్ హ్యాండ్ ఉంటుందో ఎవరేం చేయలేరు. అదైతే నేను రాసిస్తాను. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఇలా ఏపీలోనో ఇండియాలోనో జరిగే డ్రగ్ మాఫియా గురించి కాదు. మెక్సికో ఒక సెంటర్గా చేసుకుని అమెరికాలో భారీగా డ్రగ్ వ్యాపారం చేసేటటువంటి జోవాక్విన్ గజ్మన్, అతన్ని ముద్దుగా ఎల్ చాపో అని పిలుస్తారు. అతని గురించి ఏమైంది ఇప్పుడు అతనికి అంటారా? అమెరికాలో 18 నెలలుగా జైల్లోనే ఉన్నాడు. తన గురించి ఇప్పుడు ఏంటంటే మెక్సికో గవర్నమెంట్ ఆల్రెడీ తనని ఇంకా మీరు ఏమన్నా చేసుకోండి అన్నట్టుగా చెప్పేసింది. కానీ స్టిల్ అది నడుస్తుంది అనుకోండి కేసు, అది పక్కన పెడితే ప్రస్తుతము అతని మీద 7 or 8 స్టేట్స్లో కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ అయ్యి అతనికి నిజంగా ఏదైనా శిక్ష కనుక పడే మాట అయితే అతను పెద్ద రాబిన్ హుడ్, ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని లేని వాళ్ళకి పంచే రకం. సో ఈ లేని స్లమ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళంతా కూడాను ఓ అనుకుంటూ గోల గోల చేసి అతను ఏం చేయకూడదని చెప్పి అరుచుకుంటూ వచ్చేస్తున్నారు. సో అసలు అతను చేసింది ఏంటి, చేసిన నేరం ఏంటి, దానికి ఇప్పుడు తను అనుభవిస్తున్నది ఏంటి, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే మనకు ఒక క్లియర్ కట్ పిక్చర్ వచ్చేస్తుంది. అందుకే ఇవాళ ఎల్ చాపో గురించి చెప్దామనుకుంటున్నాను. ఎందుకంటే మన ఏపీ టాలీవుడ్ కేసు కానీ లేకపోతే చాలా చోట్ల అండి, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఏపీ, ఎక్కడైనా మీరు మన తెలంగాణ ఎక్కడ చూసుకున్నా మీరు ఖచ్చితంగా కాలేజెస్లో ఐఐటీస్లో అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఐఐటీ ఒక్కొక్క కాలేజు ఒక్కొక్క డ్రగ్కి ఫేమస్ అన్నట్టుగా మాట్లాడతారు. ఖరగ్పూర్ ఐఐటీలో వీడ్ దొరుకుతుందంట, ది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వీడ్ ఖరగ్పూర్ ఐఐటీలో దొరుకుతుందంట. ఇన్నాళ్ళు ఇంటర్మీడియట్లో కానీ ప్లస్ టూలో కానీ వీళ్ళు ఎంతో కష్టపడి చదువుతున్నటువంటి ఏదైతే ఇప్పుడు ఇది ఉందో చాలా కష్టపడి చదువుతారు కదా, ర్యాంకు కోసం అని చెప్పి మామూలుగా చదవరు. ఇవన్నీ కూడాను స్ట్రెస్ లెవెల్స్ పెంచేసి మనిషిలో వాళ్ళు ఇంకా అంటే ఏంటంటే జీవితంలో చదువు తప్ప ఇంకేం లేదన్నట్టు తయారైపోయి ఐఐటీలో సీట్ రాగానే రెక్కలు వచ్చినట్టుగా హమ్మయ్యా అన్నట్టు ప్రశాంతంగా ఉంటున్నారు. ఆ స్ట్రెస్ లెవెల్ని తగ్గించుకోవడానికి ఐఐటీస్లో వీళ్ళందరూ డ్రగ్ మాఫియా అందరూ పనిగట్టుకుని ఖరగ్పూర్, ఢిల్లీ, ముంబై, పూణే ఇలాంటి అన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ అయిపోయి వాళ్ళకి వాళ్ళే ప్రతి క్యాంపస్లో ఇస్తున్నారు. ఐఐటీ ఉన్నటువంటి ఊళ్ళో మీరు బయట ఎక్కడైనా టీ స్టాల్లో డ్రగ్ ఏమైనా దొరుకుతుందా అని అంటే వాళ్ళకి అసలు తెలియదు. ఏదైనా ఇచ్చినా కూడాను ఏంటిది అని అంటే ఏం మాట్లాడుతున్నారు, ఇది ఖరగ్పూర్ వీడండి, మామూలుది కాదు, ఐఐటీ ఖరగ్పూర్ వీడి ఇది అని అంటారు. అంతలా తయారైపోయింది డ్రగ్ మాఫియా అక్కడికి. అంటే మరి వీళ్ళు ఎక్కడ పండిస్తున్నారు, గంజాయి వనంలో తులసి మొక్కలాగా, గంజాయి వనం ఎక్కడుందన్నది అసలు ఎవరికి తెలియదు, అందరూ తులసి మొక్కల్లాగే ఉన్నారు చూడటానికి. కానీ ఎక్కడి నుంచి వస్తోంది అనేది మాత్రం ఎస్పెషల్లీ నైజీరియన్స్, సౌత్ ఆఫ్రికన్స్, మెక్సికన్స్ ఇలాంటి కొన్ని కొన్ని జనాలు బయట నుంచి వచ్చిన వాళ్ళని వీళ్ళు చెప్తారు. కానీ వీళ్ళకి ఇచ్చేది ఇక్కడున్న వాళ్ళే అని తేల్చారు. సో మనం అనవసరంగా బయట వాళ్ళని మనం ఏదో బ్లేమ్ చేసి వీళ్ళు అసలు అవన్నీ ఇలాంటి సంస్కృతిని తీసుకొచ్చారు అది అని అంటారు. కానీ బేసిక్గా పాడవ్వాలి అని మనలో ఉంటే పక్కన సంస్కృతి వాడు వీడు అని తేడా లేదు. ఎక్కడి నుంచైనా వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అనేది పాజిటివ్కే కాదు నెగిటివ్కి కూడా వర్తిస్తుంది. చెయ్యొద్దు అనుకున్న వాడికి 100,000 కారణాలు, తప్పు చేద్దాము అనుకున్న వాడికి అంతకన్నా 101,000 కారణాలు. కాబట్టి ఇప్పుడు ఈ ఏదైతే సర్కిల్ ఉందో ఈ మాఫియా ఎంతలా స్ప్రెడ్ అయిపోయింది అంటే క్యాన్సర్ లాగా ప్రతి ఒక్క ఊర్లో కనీసం ఒక 5-10 మంది ఉంటున్నారు. చిన్న చిన్న ఊళ్ళల్లో సైతం అలాగే ఉంటున్నారు. కాబట్టి ఈ చెప్పబోయే విషయం ఏంటంటే డ్రగ్ మాఫియాకి సంబంధించి ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎలాంటి వాళ్ళు పద్ధతులు అవలంబిస్తున్నారు, ఎంత దొరకకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పక్కన పెడితే మెక్సికో విషయానికి వచ్చేసరికి కొంచెం దీని సెన్సిటివ్ మ్యాటర్ అనమాట. ఎందుకంటే అమెరికా మెక్సికో మీద చాలా విపరీతమైన కోపంగా ఉంది, వాళ్ళిద్దరికి అసలు పడట్లేదు. అండ్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడాను అసలు నేను గనక గెలిస్తే మెక్సికోకి అమెరికాకి మధ్య పెద్ద గోడ కట్టేస్తానని చెప్పాడు. సో వీటన్నిటి దరిమల అసలు ఇది ఎప్పటి నుంచి కేసు ఉంది, అసలు ఎప్పటి నుంచి ఇది జరుగుతోంది, ఇవన్నీ కూడా నేను చెప్తాను. అసలు ఎల్ చాపో ఎవరు ఇలా, సో అవన్నీ తెలుసుకోవాలంటే మరి ఒక చిన్న విరామం తీసుకుని వస్తాను.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
స్వరంలో సంగీతాన్ని, సాహిత్యాన్ని, సృజనాత్మకతను, సినిమాను, సమకాలీన అంశాలను, ముఖాముఖి పరిచయాలను, చర్చలను, భక్తిని కలిపి చక్కని మాలలల్లితే అది శ్రీ సత్య గౌతమి గారి స్వరమాలిక కార్యక్రమం అవుతుంది. భారతీయ కాలమానం ప్రకారం ప్రతి శుక్ర మరియు శనివారాల్లో మధ్యాహ్నం 2:30 to 3:30 వరకు అమెరికా నుండి అందిస్తున్న ఈ భారతీయ స్వరాన్ని తప్పక వినండి. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేలపైన కథలే పనికేసి చిన్నారులైనా మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టీ ప్రకారం
బాలగోకులం, 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 మన బాలగోకులం, 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 జ్ఞానగోపురం, మన బాలగోకులం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
సరదా పాటలు స్ఫూర్తిదాయకమైన పాటలు, మనసుని మురిపించే మెలోడీలు, బాధలో ఓదార్చే ట్రాజడీలు. పాట ఏదైనా మీ నోట పలికే మీకిష్టమైన పాటతో శృతి కలుపుతుంది సింగర్ శిశిర. సింగ్ అలాంగ్ విత్ సింగర్ శిశిర. మీ మైండ్ మీడియాలో భారత కాలమానం ప్రకారం సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 7:30 to 8:30 వరకు ప్రసారం అవుతుంది. తప్పక వింటారు కదా మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
Thank you. My Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఎల్ చాపో గురించి చెప్పాల్సి వస్తే, మెక్సికోని సెంటర్గా చేసుకుని అమెరికాలో భారీగా డ్రగ్ వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి తను. అమెరికాలో 18 నెలలుగా జైల్లో ఉంటున్నాడు. మెక్సికన్ గవర్నమెంట్ అతన్ని పట్టుకుని జైల్లో పెట్టిన 2 సార్లు, అంటే 2001లో అండ్ 2015లో 2 సార్లు పారిపోయాడు మెక్సికోలో. సో 2016లో మళ్ళీ పట్టుకున్నారు. ట్రంప్ ఏం చేశాడు, తన ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మెక్సికన్ల మీద నానా రకాల అలిగేషన్స్ వేసేసాడు. వాళ్ళు అమెరికాకి దొంగతనంగా వచ్చి చౌకగా పనిచేస్తూ, అంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్ ఏదైనా ఉందనుకోండి, ఏదైనా మోసే వర్క్ అట్లాంటిది, ఎంత తీసుకుంటారు, మామూలుగా అయితే $50 అంటే మేము $10 చేస్తాము అని అంటారు. అరే చీప్గా వస్తుంది కదా అని చెప్పి వీళ్ళు కూడా ఏం చేస్తారు, $10 తీసుకునేటటువంటి మెక్సికన్స్కే పని ఇస్తారు. యుఎస్ వాళ్ళకి పని లేకుండా అయిపోతుంది. సో స్థానికంగా ఉన్న వాళ్ళకి పని లేకుండా చేస్తున్నారు, మెక్సికో నుంచి దొంగతనంగా వచ్చి అని చెప్పి ట్రంప్కి చాలా కోపంగా ఉండింది. సో ఇప్పుడు ఈ ఎలక్షన్ అప్పుడే ఇలాంటివన్నీ వాళ్ళకి బాగా గుర్తు కూడా వస్తూ ఉంటాయి కదా, అందుకని వాళ్ళ మీద అలిగేషన్స్ వేసి ఇట్లా జాబ్ లేకుండా చేస్తున్నారు, డ్రగ్స్ వ్యాపారం చేస్తూ అమెరికాలో ఉన్న యూత్ని చెడగొడుతున్నారు, అది ఇది అని చెప్పి చెప్పాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో కూడా చాలామంది మెక్సికన్సే ఉన్నారు అని చెప్పాడు. సో వాళ్ళు ఈ బార్డర్ దాటి రాకుండా ఒక గోడ కూడా కట్టేస్తాను అని చెప్పాడు ట్రంప్. అండ్ క్వైట్ ఆబ్వియస్, ట్రంప్ గెలవడంతో మెక్సికో గవర్నమెంట్కి కొంచెం భయం పుట్టింది. సో ఇలాంటప్పుడైనా మన నిజాయితీని మనం ప్రూవ్ చేసుకోకపోతే, డ్రగ్స్ పేరు చెప్పి ట్రంప్ నిజంగా మెక్సికో మీద దాడి చేస్తాడేమో అని భయపడి, ట్రంప్ కరెక్ట్గా ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందు చాపోని అమెరికాకు అప్పగించేశారు. అమెరికాలో అతను చేసిన నేరాలకి 7 ఫెడరల్ స్టేట్స్లో, ఫెడరల్ డిస్ట్రిక్ట్స్లో కేసులు నమోదు చేశారు. సినాలోయా కార్టెల్ అని వరల్డ్ మొత్తానికి అతిపెద్ద డ్రగ్ మాఫియాకి ఈ ఎల్ చాపో హెడ్. $14 బిలియన్ డ్రగ్ని అమెరికాలో చలామణిలో పెట్టాడు అని చెప్పి అతని మీద ఉన్న అలిగేషన్. సాధారణంగా అయితే ఏం చేస్తారంటే, ఇలా పట్టుబడిన డ్రగ్ లాట్స్ని వాళ్ళే నేరం ఒప్పేసుకుంటారు వాలంటరీగా, అవును కరెక్టే నేను చేశాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి ఒప్పేసుకుని అప్రూవర్గా మారిపోయి శిక్ష తగ్గించుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఏమైందంటే, చాపో నేను అమాయకుణ్ణి అని వాదిస్తున్నాడు. డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిఈఏ, ఏదైతే ఆ ఒక స్టాఫ్ ఉన్నారో డిఈఏ వాళ్ళు, ఇన్నాళ్ళు ఏం చేశారంటే ఈ డ్రగ్స్ విషయంలో వాళ్ళ దగ్గర ఉంచుకున్న వాళ్ళని, కొన్నవాళ్ళని, అమ్మిన వాళ్ళని, వాడిన వాళ్ళని, ఇలా అందరినీ పట్టుకొని శిక్షలేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇంకే సరలే, ఎన్నాళ్ళని ఇలాంటి చిన్న చితక కేసులు అని చెప్పి వదిలేసి దేశంలోకి సరఫరా చేసేటటువంటి పెద్దవాళ్ళని అడ్డే విరవాలని చెప్పి డైరెక్ట్గా ప్లానింగ్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు అది దీంట్లో చాలా రకాలు ఉంటాయి. స్టాక్ పెట్టుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అది కాకుండా సప్లై చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అండ్ అమ్మేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, కొనేటటువంటి కన్స్యూమర్ ఇంకొకళ్ళు ఉంటారు. ఇలా ఒక్కొక్కళ్ళని చిన్న చిన్న వాళ్ళని పట్టుకొని సారీ సార్ తప్పైపోయింది అది ఇదని చెప్పి ఇవన్నీ చేసే కన్నా, అసలు దేశంలోకి ఎక్కడి నుంచి వస్తున్నదో వాళ్ళని కనుక పట్టుకుంటే స్విచ్ అక్కడ ఆపేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా లైట్ కూడా ఆరిపోతుంది కదా అని చెప్పి వాళ్ళు ప్లాన్ వేశారు. ఇంత ప్లాన్ వేస్తే వాళ్ళ వలలో పడ్డటువంటి పెద్ద చేప ఈ చాపో, ఐ మీన్ రాదర్ చేప అనేకన్నా తిమింగలం అని చెప్పచ్చు. ఇతను 3 డెకేడ్స్గా ఈ డ్రగ్ వ్యాపారం వల్ల బాగా సంపాదించాడు. అండ్ మెయిన్ ఏంటంటే, చాలామంది, కొన్ని వేలాది మంది చచ్చిపోయారు కూడా ఈ డ్రగ్ దీంట్లో, అంటే అటు పట్టుకునే విషయంలో పోలీసుల ద్వారా ఎన్కౌంటర్లో మరణించిన వాళ్ళు కానీ, వాడిన తర్వాత ఆరోగ్యాలు పాడే చనిపోయిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. అండ్ లక్షలాది మంది కొకేన్కి కూడా బానిసలయ్యారు. అని ప్రాసిక్యూషన్ చెప్పింది. అయితే బ్రూక్లిన్లో ఈ సెప్టెంబర్లో స్టార్ట్ అవ్వబోతున్నటువంటి కేసు అమెరికా చరిత్రలోనే అతి పెద్ద డ్రగ్ కేసుల్లో ఒకటి అని అంటున్నారు. అయితే ఈ కేసును తయారు చేస్తున్న ప్రాసిక్యూషన్కి కొన్ని హర్డల్స్ మాత్రం ఎదురవుతూనే ఉన్నాయి. చాపో 1957లో మెక్సికోలో ఒక హిల్లీ ఏరియా అయినటువంటి లాట్యూనాలో పుట్టాడు. చాలా పేద కుటుంబం, చిన్నప్పటి నుంచి బజార్లో బస్తాలు అవి మోస్తూ ఏదో కాస్త డబ్బులు సంపాదించి కుటుంబానికి ఇచ్చేవాడు. అక్కడ ఆ లొకాలిటీలో గనులు, తవ్వకాలు, రైళ్లు, రోడ్లు వేయడంలో పనిచేయడానికి 19th century సెకండ్ హాఫ్లో చైనా నుంచి కొంతమంది లేబర్ వచ్చారు. చైనా నుంచి వచ్చిన లేబర్ అంటే క్వైట్ ఆబ్వియస్గా వాళ్ళకి డ్రగ్స్ అలవాటు ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ నల్లమందు, గంజాయి అలవాటు కాబట్టి అక్కడి నుంచి ఆ విత్తనాలు అవి తెచ్చుకునేవాళ్ళు. ఆ ఓపీఎం విత్తనాలు అవి తెచ్చుకుని అక్కడ పాతిపెట్టారు. ఈ మెక్సికన్ క్లైమేటు ఆ డ్రగ్స్కి, ఆ చెట్లకి పర్ఫెక్ట్గా కుదిరింది. అంటే మంచి క్లైమేటు, ఇవి పండడానికి బాగా ఉపయుక్తంగా ఉండేవి. సో బాగా పండేసరికి ఇంకా అక్కడి నుంచి నల్లమందిని అన్ని చోట్లకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ అమెరికాకి. దాని నుంచే హెరాయిన్ కూడా తయారు చేసేవాళ్ళు. ఈ నల్లమందు వాడకాన్ని 1914లో హారిసన్ చట్టం అనేది ఒకటి తీసుకొచ్చి నిషేధించింది అమెరికా. ఆ చట్టం ఏంటంటే ప్రొహిబిషన్తో పాటు దానికి అలవాటు పడ్డవాళ్ళు, మెక్సికో నుంచి చాటుగా తెప్పించుకున్న వాళ్ళు, ఇలా అందరి మీద కూడాను వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. స్టిల్ మెక్సికో నుంచి చాలామంది దొంగచాటుగా తెప్పించుకున్నారు. ఎందుకంటే పక్కనే కదా, ఇప్పుడు లైక్ గుజరాత్లో ప్రొహిబిషన్ ఉంది, ముంబైలో లేదు. సో ఏం చేస్తారు, ముంబైకి గుజరాత్కి పెద్ద, ఐ మీన్ అహ్మదాబాద్కి పెద్ద అంత ఏమీ దూరం లేదు, హార్డ్లీ ఎనీ. సో వాళ్ళు ఏం చేస్తారు, అహ్మదాబాద్ నుంచి ముంబైకి ఇప్పుడు ఈ బుల్లెట్ ట్రైన్ వేస్తున్నారు కదా, ఇవన్నీ ఇందుకే పొద్దునెళ్ళి సాయంత్రం వచ్చేటట్టు ఉంటుంది. కాకపోతే అఫ్కోర్స్ ఫ్లైట్ ఛార్జెస్ ఎంతో ఇది అంతే కాబట్టి యు నెవర్ నో, అది చెప్పలేము మనం. సో అంటే డబ్బు ఉన్నవాడికే ఎప్పుడైనా రాజ్యం. అలాగే మెక్సికో నుంచి ఈ దొంగచాటుగా అమెరికాకి ఎక్కువగా వస్తూ ఉండేది. అందులో ప్రొహిబిషన్ ఉండేసరికి ఇంకా ఎక్కువగానే వస్తూ ఉంటుంది అంతే కదా. సో ఈ సరఫరాకి సినాలోవా, చిహువాహువా, డ్యూరాంగో అనే ఒక మూడు ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి కొంచెం ప్లేస్ ఉంది, దాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. అక్కడ ఈ సరఫరాకి మెయిన్ అన్నమాట. సో అక్కడికి వచ్చేది అక్కడి నుంచి. మరి ఆ తర్వాత ఏమైంది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందర్నీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియాలో మీకు ఇష్టమైన షోని మిస్ అయ్యారా? మీకు నచ్చినా మీరు మెచ్చినా మా రేడియో షోలను మరొక్కసారి వినాలనుకుంటున్నారా? అయితే మా పాడ్కాస్ట్లను audioboom.com/channel/myinmedia తిరిగి వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు. శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న ఆహా ఏమి రుచి కార్యక్రమానికి స్వాగతం. మసాలా పెసర వడలు లేదా మసాలా పెసర పునుకులు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: పచ్చపెసలు లేదా మామూలు పెసలు 1/2 కిలో, పచ్చిమిర్చి 12, అల్లం సుమారు 2 అంగుళాల ముక్క, పైన చెక్కు తీసుకుని దీన్ని ముక్కలుగా చేసుకోవాలి. ఉల్లిపాయలు 2 సన్నని ముక్కలుగా తరుక్కోవాలి. కరివేపాకు 3 రెమ్మలు సన్నగా తరుక్కోవాలి. కొత్తిమీర 1 కట్ట సన్నగా తరుక్కోవాలి. పుదీనా ఆకు 1/2 కప్పు సన్నగా తరుక్కోవాలి. ఉప్పు తగినంత, నూనె 1/2 కిలో. తయారీ విధానం: ముందుగా పెసలు సరిపడా నీళ్లు పోసి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ నీళ్లని పడగట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ నానబెట్టిన పెసలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు మరియు సరిపడా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ గారెల పిండి మాదిరిగా గట్టిగా వేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కలు, తరిగిన కరివేపాకు, తరిగిన కొత్తిమీర మరియు తరిగిన పుదీనా వేసుకుని చేత్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని మొత్తం నూనె పోసి నూనె పొగలు వచ్చే విధంగా కాగనివ్వాలి. తర్వాత పిండిని అరచేత్తో అద్దుకుని వడల్లాగా వేసుకుని బంగారు రంగులో వేయించుకోవాలి. లేదా ఇదే పిండిని చిన్న చిన్న పుణుకుల్లాగా కూడా వేసుకోవచ్చు. అంతే, ఎంతో రుచిగా ఉండే మసాలా పెసరవడలు లేదా మసాలా పెసర పుణుకులు మధ్యాహ్నం అల్పాహారానికి సిద్ధంగా ఉంటాయి. మరొక మంచి వంటతో మరొక మారు కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి ఈ గంజాయి పెంచడం, అమ్మడం ఇలాంటివన్నీ కూడాను ఆ గోల్డెన్ ట్రయాంగిల్ అని ఉన్న ప్రాంతం ఉంది కదా, సినాలోవా, చిహువాహువా, డ్యూరాంగో అనే ఈ 3 ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి ఆ గోల్డెన్ ట్రయాంగిల్ ఎక్కువగా పేరు పొందింది. సరే, చాపో ఎట్లాగో అక్కడ పడే కాబట్టి 1972లో, అంటే తన 15 ఏట్ల నుంచి ఈ డ్రగ్స్ వ్యాపారంలోకి దిగాడు. ఉద్యోగం కూడా ఏది దొరక్కపోయేసరికి మొత్తానికి ఈ గంజాయి పెంచడం, అమ్మడం ఇవన్నీ చేసేవాడు. నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఉండగా ఈ డ్రగ్స్ సమస్యని బాగా హైలైట్ చేసి దాని మీద 1971లో తన ఫైట్ని స్టార్ట్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొలంబియా వరకు చాలా దేశాల్లో ఉన్నటువంటి ఈ బిజినెస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అమెరికాకి మత్తుమందులు సరఫరా చేస్తున్నారు అని తెలుసుకుని వాళ్ళ మీద ఫస్ట్ తన ఫైట్ స్టార్ట్ చేశాడు. కొలంబియా డ్రగ్ మాఫియా మీద ఒత్తిడి పెరగడంతో వాళ్ళు వాళ్ళ దృష్టిని మెక్సికో వైపు పెట్టారు. ఎందుకంటే మెక్సికోకి అమెరికాకి ఈ రెండిటికి 2000 మైళ్ళ సరిహద్దు ఉంది. ఒక్కటి కాదు, 2 కాదు, 2000 మైల్స్. సో అంత పొడుగుతా నిరంతరంగా అసలు ఎటువంటి మధ్యలో అసలు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా కాపలా కాయడం అనేది కొంచెం అసాధ్యమైన విషయం. అప్పటికే మెక్సికో హెరాయిన్, మరుజువానా ఇవన్నీ సరఫరా చేస్తోంది. ఇప్పుడు వాటికి తోడు ఈ కొలంబియా వాళ్ళ కొకేన్ కూడా తోడైంది. సో ఇంకా కొలంబియా వాళ్ళు ఆండియన్ అడవుల నుంచి వాళ్ళ సరుకుని ఫ్లైట్స్లో గోల్డెన్ ట్రాంగిల్కి తీసుకొస్తే అక్కడ గ్వాడలాజారా కార్టెల్కి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. దాంట్లో ఈ చాపో కొంచెం హయ్యర్ గ్రేడ్ ఎంప్లాయీ. సో అక్కడి నుంచి కాలిఫోర్నియా, అరిజోనా, టెక్సాస్ ఇలా చాలా చోట్లకి అతి తక్కువ టైంలో సరఫరా చేసేవాడు చాపో. అది తన టాలెంట్, అతనికి ఉన్న నేర్పే అతనికి ఎల్ ర్యాపిడో అంటే మిస్టర్ స్పీడ్ అని చెప్పి ఒక బిరుదు కూడా తెచ్చిపెట్టింది. లాజిస్టిక్స్లో అసలు తనని కొట్టేవాళ్ళు లేరు, హైలీ ఎక్స్పర్టైజ్. నోగాలెస్ లాంటి బార్డర్ గ్రామాల్లో శాంతాక్రూజ్ నది కిందుగా ఒక సహజంగా ఒక చిన్న సొరంగం లాంటిది ఏర్పడింది. చాపో ఆ సొరంగాన్ని పటిష్టం చేసి దాని మీద ట్రాక్ వేసి ఎలక్ట్రిక్ సహాయంతో నడిచే చిన్న తోపుడు బళ్ళు, ఎలక్ట్రిక్ బల్బ్స్ అవన్నీ ఏర్పాటు చేసి సరుకుని కింద నుంచి అంటే నది కింద నుంచి స్మగుల్ చేసేవాడు. ఒక మంచి సినిమాటిక్ ఫీల్ అన్నమాట. అలా అసలు సినిమా మనకి మామూలు ఈ డ్రగ్ మాఫియా సినిమాలు వేటల్లో చూసినా కూడా ఇవన్నీ చూసే వాళ్ళు రాశారా అని అనిపించేటంత ఇదిగా ఉంది అసలు కదా. సో మొత్తానికి అలా సరుకుని చేరేసేవాడు. ఈ సొరంగాలు వేయించడంలో అతను మంచి ఎక్స్పర్ట్. 2015లో జైలు నుంచి అతను సొరంగం ద్వారానే జైలు నుంచి పారిపోయింది కూడా, అంటే కింద నుంచి అంటే 1989లో గ్వాడలాజారా కార్టెల్ ముక్కలు ముక్కలుగా విడిపోయే టైంకి తను ఎక్కడ బంధించినా సరే సొరంగాలు తవ్వుకొని ఆరు తవ్వించేసి రాదర్ అందులో నుంచి బయటకు వచ్చేసేవాడు. 2015లో అలాగే బయటపడ్డాడు. అయితే వీళ్ళ డ్రగ్ మాఫియా ముక్కలు ముక్కలయ్యి విడిపోయింది 1989లో. అందులో సినాలోవా కార్టెల్ చాపో కంట్రోల్ కిందకి వచ్చింది. అక్కడి నుంచి తను ఇహ గ్రాడ్యువల్గా డ్రగ్ లార్డ్గా పేరు బాగా వచ్చేసింది. కాకపోతే ఏంటంటే మిగతా డ్రగ్ లార్డ్స్కి తనకి తేడా ఏంటంటే తను రాబిన్హుడ్ టైప్. ఆ ఇమేజ్ మెయింటైన్ చేయడం కోసమన్నా ఏదో ఒక చిన్న గ్యాదరింగో సంతో లేకపోతే ఏదో ఒక దాంట్లో జాతర లాంటి దాంట్లోనో ఎక్కడో అక్కడ హఠాత్తుగా ఒకసారి ప్రత్యక్షమై డబ్బు కట్టలు అలా పంచేసేవాడు ఫ్రీగా. రోడ్లు వేయించాడు, హాస్పిటల్స్ కట్టించాడు. అందుకే ఇప్పటికీ కూడా అతని సొంత జిల్లాలు సొంత ప్రాంతాల్లో అతని పేరుతోటి క్యాపులు అవి పెట్టుకుని తిరుగుతూ ఉంటారు జనాలు. ఎందుకంటే వాడు ఏం చేశాడన్నది మనకు అనవసరం. మనకి హాస్పిటల్స్ రోడ్లు కట్టించడం అలా ఫ్రీగా డబ్బులు ఇచ్చేయడం చేస్తున్నాడు కదా అని. పైగా ఈ డ్రగ్ మాఫియా ఉన్నా కూడాను అక్కడ తక్కువను మిగతా వేరే దేశాల్లో ఎక్కడో కదా, కానీ ఇక్కడ అంతా బాగానే ఉన్నారు కదా జనాలు అన్న ఫీలింగ్ అన్నమాట వాళ్ళకి. బికాస్ అక్కడ వాళ్ళు ఎవరు ఎఫోర్డ్ కూడా చేయలేరు, అంతా టోటలీ బాగా స్లమ్ ఏరియాలాగా అలాంటి చోటు నుంచే కదా ఇప్పుడు ఈ మాఫియాలన్నీ వచ్చేది. సో చుట్టుపక్కల వాళ్ళు దే కాంట్ ఎఫోర్డ్, అందుకనే కదా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేసి ఎవరన్నా మంచి టెక్సాస్ ఇలాంటి చోట్ల కొంచెం బాగా డబ్బున్న వాళ్ళ దగ్గరికి పంపించారనుకోండి వాళ్ళు కొనుక్కుంటారు. అది వాళ్ళ ప్లాన్. చాపో తన ముఠాని కార్పొరేట్ లెవెల్లో నడిపించేవాడు. మంచి టాలెంటెడ్ ఫెలోస్ని గుర్తించి వాళ్ళకి పనులు అప్పగించేవాడు. అఫ్కోర్స్ జీతాలు మరీ ఏదో మంచి హెఫ్టీ అమౌంట్స్ ఇవ్వకపోయినా కూడా అందరూ అతని మాట బాగా విని ఏది చెప్తే చేసేవాళ్ళు. 1990 నుంచి కొకేన్ వ్యాపారంలో విపరీతంగా లాభాలు రావడం మొదలుపెట్టినాయి. దాంతో డ్రగ్ మాఫియా వాళ్ళు లేటెస్ట్ ఆర్మ్స్ అవి ఇవి పట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేయడం మొదలుపెట్టారు. ఇది 1993 జూన్లో గ్వాటెమాలా పోలీసులు అతన్ని పట్టుకుని మెక్సికోకు అప్పగించారు. అప్పగిస్తే సరే వాళ్ళు 20 ఏళ్ళ జైలు శిక్ష వేశారు. కానీ మనోడు అంత తొందరగా ఒప్పుకోడు కదా, కాబట్టి వార్డెన్స్కి లంచాలు ఇచ్చి జైలు నుంచి తన ఆపరేషన్స్ స్టార్ట్ చేశాడు, మాఫియా ఆపరేషన్స్. 2001లో ఈ జైల్ స్టాఫ్ సహకారంతో మాసిన బట్టలు కొన్ని ఉంటే అవన్నీ ఒక బండిలో తీసుకెళ్తూ ఉంటే ఆ బండిలో దాక్కుని పారిపోయాడు. అంటే 93 నుంచి 2001 వరకు జైల్లో ఉన్నాడు. 20 ఏళ్ళకి ఎన్నేళ్ళు ఉన్నట్టు 8 ఏళ్ళు ఉన్నాడు. ఆ తర్వాత ఇదిగో ఆ మాసిన బట్టల బండిలో పారిపోయాడు. అప్పటి నుంచి అమెరికా మెక్సికో పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఆ వేట ఒక్కటి కాదు రెండు కాదు, ఆల్మోస్ట్ 13 ఏళ్ళు ఇదే వేట. అండర్గ్రౌండ్ టన్నెల్స్ ద్వారా అతను ఎప్పటికప్పుడు తప్పించుకుంటూనే ఉన్నాడు. చాపో జైల్లో ఉన్న టైంలో సైన్యం నుంచి రిటైర్ అయిన తర్వాత డ్రగ్ వ్యాపారంలోకి దిగినటువంటి జేటాస్ అనే ఒక గ్రూపు కొంచెం మంచి ఒక పొజిషన్లోకి వచ్చింది. అసలు మెయిన్ ఆపరేటర్ జైల్లో ఉండేసరికి వాళ్ళు కాస్త పైకి వచ్చారు, పుంజుకున్నారు. ఇతను బయటకు వచ్చి వాళ్ళ మీద దాడులు స్టార్ట్ చేశాడు. చివరికి 2014లో చాపో మళ్ళీ పట్టుబడ్డాడు. ఈసారి ఎన్ని నెలలు ఉన్నాడు అనుకుంటున్నారు జైల్లో? చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా. అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మళ్ళా 15 ఏండ్లయింది దేశం ఇడసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతన ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాద్ మరవకుంటి నుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగ్ ఎలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇందాక చెప్తున్నాను కదా, మొత్తానికి 2014లో మళ్ళీ పట్టుబడ్డాడు. ఈసారి 16 నెలలే ఉన్నాడు. 2015 జూలైలో బాత్రూమ్ కింద నుంచి ఒక సరంగాన్ని తవ్వించుకుని అక్కడి నుంచి పారిపోయాడు. కెన్ యూ జస్ట్ బిలీవ్, భూమికి 33 అడుగుల లోతున 5.5 అడుగుల ఎత్తు, 2.5 అడుగుల వెడల్పు, మైలు పొడువున్న సొరంగాన్ని అతని అంచర్లు తవ్వారు. 2016 జనవరిలో మెక్సికో నావీ వాళ్ళు అతను ఒక ఇంట్లో పట్టుకున్నారు. అతను ఎప్పట్లాగే ఇంకో సొరంగం ద్వారా పారిపోయాడు, కానీ కొన్నాళ్ళకి మళ్ళీ పట్టుబడిపోయాడు. 2017 జనవరిలో అమెరికాకి తరలించి న్యూయార్క్లో హై సెక్యూరిటీ జైల్లో అట్టిపెట్టారు తనని. ఇది ఎప్పుడు? 2017. మెక్సికోలో డ్రగ్స్ తయారు చేసి అమెరికాకి పంపించే వ్యాపారం $1 బిలియన్ వ్యాపారం కాబట్టి దాన్ని ఎలాగైనా సరే కంట్రోల్ మనం తీసుకోవాలి అని చెప్పి డ్రగ్ కార్టర్లు వాళ్ళలో వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉన్నారు. కొట్టుకోవడంతో ఆపేలా చంపుకోవడాలు కూడా ఆఖరికి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మధ్యలో చాలామంది కామన్ పీపుల్ కూడా చచ్చిపోతూ ఉన్నారు. ఆల్మోస్ట్ గత డెకేడ్లో చూసుకుంటే ఈ వ్యాపారం కారణంగా 119,000 మంది చనిపోయారు తెలుసా. ఇక హ్యాండిక్యాప్డ్ అయిన వాళ్ళ సంగతి అయితే దీనికంటే చాలా రెట్లు ఎక్కువ. సో ఇలా వైలెన్స్ పెరిగిపోవడంతో 2006లో మెక్సికో అధ్యక్షుడు కాల్డెరాన్ అమెరికన్ గవర్నమెంట్ సహాయంతో ఈ గుంపుల్ని మెల్లిగా కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు ఉక్కుపాదం. అప్పటి నుంచి 10 ఏళ్లలో అమెరికా మెక్సికోకి జస్ట్ ఈ డ్రగ్ మాఫియాని ఎరాడికేట్ చేయడానికి $1.6 బిలియన్ ఇచ్చింది. బట్ స్టిల్ ఏం చేసినా హింస పెరుగుతూనే ఉంది. ఈ ముఠాలు మురికివాడల నుంచి కొంచెం బాగా డబ్బు అవసరమనో లేకపోతే డబ్బు ఆశ చూపిస్తే కనుక వచ్చేవాళ్ళు ఉన్నారనో తెలిసినప్పుడు పేద కుర్రవాళ్ళని వాళ్ళ మాఫియాలోకి చేర్చుకుంటూ వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటూ సెక్యూరిటీ ఫోర్స్ మీద కూడా దాడి చేస్తూ అలా మొత్తానికి వాళ్ళ లైఫ్ను లీడ్ చేస్తూ వచ్చారు. డ్రగ్స్ మీద యుద్ధానికి అమెరికా ఇప్పటి వరకు $1 ట్రిలియన్ ఖర్చు పెట్టి ఉంటుందని ఒక అంచనా. హెరోయిన్ వల్ల 2010లో 3,000 మెంబర్స్ చనిపోతే అదే 2016లో 15,000 మంది చచ్చిపోయారు. 2010లో 3,000 మందే, 16లో 15,000 మంది, అంటే 6 ఏళ్లలో 5 రెట్లు. ఇప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళు దేశాలకి విస్తరించిన హింసకి ఈ వ్యాపారానికి ముడిపెట్టి కేసుని ఫైల్ చేశారు. దాంతో శిక్ష ఇంకా కొంచెం బాగా పెద్దదవుతుంది. బట్ డ్రగ్స్ వ్యాపారం చేసే మెక్సికన్ మాఫియా వాళ్ళు మెక్సికన్ పోలీసులకి, సరిహద్దులను రక్షించే సైనికులకి లంచాలు ఇస్తూ వాళ్ళ పని కానిచ్చుకుంటూ ఉంటారు సాధారణంగా. ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ వ్యాపారస్తులను పట్టుకోవాలి అంటే అమెరికాలో ఉన్న డ్రగ్ నిరోధక శాఖ మెక్సికన్ సెక్యూరిటీ ఫోర్సెస్కి అవతల వాళ్ళకంటే కూడా ఎక్కువ లంచాలు ఇచ్చి ఆ వ్యాపారస్తుల సీక్రెట్స్ ఏంటి అనేది తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే డ్రగ్ వ్యాపారుల ఆచూకీ చెప్పడానికి అదే బిజినెస్లో ఉన్న కొందరిని పోలీసులు ఇన్ఫార్మర్స్గా మార్చుకున్నారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళు పట్టుబడ్డ సందర్భాల్లో తక్కువ శిక్ష పడేలా చేయడం ఇలాంటివి చేస్తారు. లేకపోతే డ్రగ్ మాఫియా గురించి సమాచారం రాబట్టడం అనేది చాలా అసాధ్యమైన విషయం, రైట్? ఒకవేళ సమాచారం బయటకు పొక్కిందని తెలిసినా మాఫియా వాళ్ళు ఇంకా వీళ్ళని వదిలిపెట్టరు, చిత్రహింసలు పెడతారు, ఒక్కోసారితో ప్రాణాలు కూడా తీస్తారు. అందుకని వాళ్ళలో కొందరు ఈ చిన్న చేపలని పోలీస్ పక్షానికి మార్చుకోవాలి, దానికి డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఇంకేదైనా వేరే ఆశలు ఏమైనా చూపించాలి. బట్ లీగల్గా చేస్తే ఇది తప్పు, రైట్? వీళ్ళే లంచాలు ఇచ్చి వీళ్ళే ఇదేంటి ఇన్ఫార్మర్స్గా మార్చుకుని అట్లా చేస్తే కష్టం. కొన్నిసార్లు ఏమవుతుంది, సినిమాల్లో చూపించినట్టు అండర్ కవర్ కాప్ పోకిరిలో మహేష్ బాబులాగా అండర్ కవర్ కాప్లాగా వీళ్ళే పెద్ద బేవార్స్గా ఏదో ఆ డ్రగ్ మాఫియాలో వీళ్ళు ఒకళ్ళు అయినట్టుగా అలా తిరుగుతూ తిరుగుతూ లాస్ట్కి పట్టుబడే టైంకి నేను ఇదిగో అండర్ కవర్ కాపుని అని చెప్పడానికి వస్తారు. అట్లాంటివి కూడా కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. సో చట్ట ప్రకారం అది తప్పు కాబట్టి ఈ విషయం ఇదివరకు ఒకసారి ఆల్రెడీ వెలుగులోకి వచ్చింది. 2011లో విసెంటే జంబాడా అని ఒక డ్రగ్ వ్యాపారి పట్టుబడినప్పుడు అతను నన్ను అసలు శిక్షించడానికి వీల్లేదు, నేను డిఈఏ ఇన్ఫార్మర్ని అన్నాడు. సో ఇలాంటి బేరసారాలు ఆడటానికి డిఈఏ అధికారులు ఈ వ్యాపారులతోటి చాలా రకాల సమావేశాలు పెట్టి అవన్నీ బయటపడితే మేబీ ఇంకా తర్వాత డ్రగ్ మాఫియా కూడా జాగ్రత్త పడుతుంది కదా, ఓహో వీడు వాడు వాళ్ళ వాడు అని చెప్పి అలా జాగ్రత్త పడుతూ వీళ్ళకి తెలియకుండా ఇన్ఫార్మర్స్గా మార్చుకుంటూ ఉండాలి. ఇక డిఏ ఏజెంట్స్ మాఫియాలో చొరబట్టడానికి ఒక్కొక్కప్పుడు వాళ్లే చిన్న చిన్న నేరాలు చేసి వాళ్ళు కూడా ఈ వ్యాపారంలో ఉన్నాము అని ప్రూఫ్ చూపించుకోవాలి, లేకపోతే వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వరు మాఫియా వాళ్ళు. సో అది చట్ట ప్రకారం నేరమే. అలా వీళ్ళే ఏదో ఒక నేరం చేస్తూ అట్లాంటి ఒక చట్టంలో ఉండడం, ఆ మాఫియాలో ఒక మెంబర్గా ఉండడం అనేది. సో డ్రగ్ వ్యాపారం చట్టవిరుద్ధమైనట్టే డ్రగ్ మీద చేసే యుద్ధం కూడా చట్టవిరుద్ధమైన మార్గాల్లోనే చేయాల్సి వస్తుంది. సో కోర్టులో విచారణకు వచ్చినప్పుడు జడ్జెస్ దీని మీద ఏదైనా ప్రాసిక్యూషన్ని నిలదీయొచ్చు, డిఫెన్స్ లాయర్ దీన్ని వాళ్ళకు అనుకూలంగా డిఫెండ్ చేసుకోవచ్చు. మెక్సికోలేమో అధికార గణము రాజకీయ నాయకులు అందరూ ఎప్పుడొకప్పుడు మెక్సికోలో ఈ డ్రగ్ మాఫియాకి అమ్ముడుపోయిన వాళ్లే, ఆర్ భయం వల్ల వాళ్ళకి సహాయపడిన వాళ్లే. అవన్నీ ఇప్పుడు ఈ అమెరికన్ కోర్టులో బయట పెడితే రెండు దేశాల మధ్య సంబంధాలే కంప్లీట్లీ పాడైపోవచ్చు, లేదు ఇంకేదైనా దౌత్యపరమైన సమస్యలు రావచ్చు. ఈ ఎల్ చాపో నేరాలను నిర్ధారించడానికి మెక్సికో కొలంబియాలో ఉన్న డ్రగ్ వ్యాపారం చేస్తూ పట్టుబడి శిక్ష అనుభవిస్తున్న నేరస్తుల్ని వాళ్ళ సాక్షులుగా ప్రాసిక్యూషన్ ఉపయోగించుకుంటుంది. వేరే చాపో డిఫెన్స్ లాయరు శిక్ష తగ్గిస్తామని ఆశ చూపించి వాళ్ళ చేత అతనికి వ్యతిరేకంగా చెప్పిస్తున్నారేమో అన్న సందేహాన్ని కోర్టులో లేవనెత్తి వాళ్ళ సాక్ష్యాన్ని స్టేల్ చేయడానికి అవకాశం ఉంది, అలా వాళ్ళు ట్రై చేస్తామని డిఫెన్స్ లాయర్ అంటున్నాడు. ఏదేమైనప్పటికీ ఈ పరిస్థితుల్లో మరి కేసు ఎలా వెళ్తుందో తెలియదు, కానీ సెప్టెంబర్లో ఉన్నది అసలు మామూలుగా లేదన్నమాట. ఇంత చర్చ ఇంత రచ్చ జరుగుతుందన్నమాట మెక్సికోకి అమెరికాకి మధ్య ఉన్నటువంటి డ్రగ్ మాఫియాలో. మరి ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత నేను ఏం చెప్తానో మీకు తెలుసు.
మన భారత ప్రజలు సుఖశాంతులతో సామరస్యంతో జీవిస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? సరిహద్దుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాసే మన వీర సైనికులు, భరతమాత సేవలో వీర మరణం పొందిన అమర జవాన్ల గాథల్ని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 to 9 వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
రుచి. మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు. శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న ఆహా ఏమి రుచి కార్యక్రమంలో ఇవాళ మనం ఒక అచ్చ తెలుగు వంటకాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఆ వంటకం ఏమిటంటారా? బొబ్బట్లు లేక భక్ష్యాలండి. మరి బొబ్బట్లు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మైదా పిండి 1 కప్పు, నూనె 2 స్పూన్లు, ఉప్పు చిటికెడు, నెయ్యి 1 కప్పు, యాలకుల పొడి 1 స్పూను. బొబ్బట్ల లోపల స్టఫ్ చేసుకోవడానికి పచ్చిశనగపప్పు 1 కప్పు, బెల్లం 1/2 కప్పు. తయారు చేసే విధానం: ముందుగా మైదాపిండిలో చిటికెడు ఉప్పు వేసి 1 స్పూను నూనె వేసి పొడిపిండి బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ పిండిలో కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ పిండిని చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ పిండిలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని పిండిని మరింత మృదువుగా మెదాయించుకోవాలి. దాని మీద ఒక పలచని గుడ్డను కప్పి 1 ముప్పావు గంట సేపు పక్కన పిండి మరింత మృదువుగా అవ్వడానికి విడిగా పెట్టుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు 1 సారి కడిగి 1 గిన్నెలో వేసుకుని తగినన్ని నీళ్లు పోసి కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. బెల్లం పొడి చేసుకుని ఉంచుకోవాలి. మిక్సీలో ఉడికిన పచ్చిశనగపప్పు, బెల్లం పొడి, యాలకుల పొడి వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత 1 అరిటాకును కానీ దొరకకపోతే మన పాల కవర్ను కానీ తీసుకుని దానిమీద చక్కగా నూనె రాసుకోవాలి. మైదా పిండిని నిమ్మకాయ ఎంత తీసుకుని పూరి మాదిరిగా చేత్తో ఒత్తుకుని అందులో పూర్ణం పిండిని పెట్టుకుని పూర్తిగా చేత్తో మూసేసుకోవాలి. దానిమీద నూనెని రాసి అరిటాకులో పెట్టి నూనె చేత్తోనే పూరిలాగా ఒత్తుకుని స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం మీద నెయ్యి వేసుకుని ఒత్తిన బొబ్బట్లను ఆకుతో సహా బోర్లించాలి. 2 వైపులా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మాడకుండా కాల్చుకోవాలి. అంతే, ప్రతి బొబ్బట్టును ఇదే విధంగా గనక మీరు తయారు చేసుకున్నట్లయితే అచ్చ తెలుగు రుచి రుచికరమైన బొబ్బట్లు మన కోసం సిద్ధమండి. మరి ప్రయత్నిస్తారు కదూ మరొక మంచి వంటకంతో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్చే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. మరి ఇవాళ 9 ఆగస్టు, ఇంతసేపు నేను మాట్లాడకుండా ఉన్నాను అంటే మీకు ఆశ్చర్యం వేసే ఉంటుందిగా. ఎస్, హ్యాపీ బర్త్డే టు, ఏం చెప్పచ్చు, ఎందుకంటే నాకు తెలిసి 43 ఏళ్ళు ఇప్పుడు. స్టిల్ ఎంత బాగుంటాడు, స్క్రీన్ మీద చూస్తే వావ్ అని అనిపిస్తుంది. అండ్ తను తీసుకునే మూవీస్ కూడా ఈ మధ్య చాలా వెరైటీగానే ఉంటున్నాయి. అఫ్కోర్స్ స్పైడర్ ఫ్లాప్ అయినా కూడా మహేష్ ఈజ్ మహేష్. ఆ పేరులో వైబ్రేషన్స్, ఫేస్లో గ్రేసు, అలా చాలా ఉన్నాయి అనుకోండి. బట్ దెన్ కొన్నిసార్లు స్టోరీ సెలెక్షన్ అంత గొప్పగా లేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే శ్రీమంతుడు ఫస్ట్ చూసినప్పుడు ఆ స్క్రీన్ మీద అసలు తలని తప్ప ఇంకేం చూడబుద్దే లేదు అనిపించింది. బట్ సెకండ్ టైం చూస్తే నాకు చాలా ఇల్లాజికల్గా అనిపించింది. ఎందుకంటే ఎవరో సంపాదించి చాలా కష్టపడి జగపతి బాబు అసలు ఆ ఊర్లో నుంచి బయటకు వచ్చి ఇంక లైఫ్ వద్దు నేను మంచి చేద్దాం అనుకున్నా మంచి అవ్వట్లేదు అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఒక్కగానొక్క కొడుకయి ఉండి ఆ ఆస్తిని అంతటినేమో వదిలేసుకుని ఇట్లా వచ్చేస్తే ఆ తండ్రికి ఎంత మానసిక క్షోభ కదా. ఏమోలే, మనకెందుకు వచ్చింది, అదంతా కొరటాల్సేవో చూసుకుంటాడు. కానీ మహేష్ బాబు మాత్రం నిజంగా యాక్టింగ్లో ప్రతి సినిమాకి చాలా చాలా పరిణతి చెందుతున్నాడు. ఎస్పెషల్లీ ఈ విషయం నాకు ఎప్పుడు అనిపించిందంటే కలేజా మూవీతో అనిపించింది. అందులో డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్ అదంతా కూడాను ఏంటి మరీ ఏదో ఇట్లా ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు అని అనిపించింది. ఒక్కసారిగా టాక్సీ డ్రైవర్ ఎలా మాట్లాడతాడో అంత రఫ్గా, అంత ఇదిగా, అంటే అది వరకు ఎప్పుడూ మిత భాషలాగా వస్తున్నా చూస్తా చేస్తా, ఇంత తప్ప ఇంకేం ఉండేది కదా అతడులో. కానీ అన్ని చోట్ల చాలా మితభాషిగా ఉండేవాడు. ఉన్నట్టుండి ఒక్కసారి సడన్గా కలేజాకి వచ్చేసరికి విపరీతమైన ట్రాన్స్ఫర్మేషన్. ఇక ఆ తర్వాత నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అస్సలు ఎక్కడా తగ్గకుండా 43 ఇయర్స్లో నిన్నగాక మొన్న శ్రీమంతుడులో కాలేజ్కి వెళ్ళే వేషం వేస్తే అసలు ఆహా మేబీ కాలేజ్ బాయ్ అనేమో అని అనిపించేటట్టుగా ఉన్నాడు 43 ఏళ్ల కంటే. మరి ఇంక మీరు ఆలోచించండి, ఉన్న దాంట్లో కాస్త మంచి హ్యాండ్సమ్గా ఉన్న మనిషి డ్యాన్సులు మాత్రం అసలు రావు, చాలా ఇంప్రూవ్ అవ్వాలండి. అదైతే కరెక్టే, బట్ దెన్ డైలాగ్ డెలివరీలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అండ్ ఇంకేమక్కర్లే, అసలు ఏం చెయ్యక్కర్లే, జస్ట్ అలా స్క్రీన్ మీద కనపడితే చాలా అన్నట్టుగా ఉండేటటువంటి ఎవరైనా హీరో ఉన్నారంటే హిందీలో హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, తెలుగులో మహేష్ బాబు అనే చెప్తాను నేను. ఇది నా పర్సనల్ ఒపీనియన్, సో ఎవరి మనోభావాలు దెబ్బ తినకూడదనే కోరుకుంటున్నాను. సో ఐ విష్ మహేష్ బాబు మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ మెనీ మోర్ హిట్స్ ఇంకా ముందు ముందు. ఇకపోతే ఈ బావ గారి ఆడియో ఫంక్షన్స్కి వాటికి కాస్త ఇప్పుడిప్పుడు వస్తున్నాడు, కానీ అది వరకు నిజంగానే అంబాసిడర్ కార్లా కాకుండా బెంజ్ కార్లాగే ఉండేవాడు, ఎవరికి అందుబాటులో లేకుండా. ప్రస్తుతానికి మటుకు అంబాసిడర్ కాదు, చెప్పాలంటే మారుతి సుజుకి మన డిజైర్లు అవి ఇవి ఉంటాయి చూసారా, అలాగా కాస్త ఎక్కువగా కనపడుతున్నాడు. ఇలాగే కనపడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. అదండి ఇవాళ చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందుంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారవి చిత్రం కార్యక్రమం, ఆగస్టు 9, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.